సుగ్రీవుడు రామకార్యాన్ని మరిచి కామోపభోగాల్లో తేలియాడుతున్నాడు అని భావించినటువంటి రాముడు లక్ష్మణుడిని పంపించాడు. లక్ష్మణుడు తీవ్రమైనటువంటి కోపంతో కిష్కింధలో ప్రవేశించాడు. అతనికి ఎదురు పట్టడానికి ఎవరికి కూడా ధైర్యం దాల్చలేదు. చివరికి అంగదుడు వచ్చాడు ముందు. అయితే అంగదుణ్ణి వెనక్కి పంపి సుగ్రీవుణ్ణి రమ్మని చెప్పాడు. అయితే సుగ్రీవుడేమో భయపడిపోతున్నాడు. ఏమిటని ఆలోచించాడు. ఇప్పుడు ఈ సమయంలో లక్ష్మణుడు ఎదురుగా పోవాలి అని అంటే ఒక్క తారకి మాత్రమే సాధ్యమవుతుంది, ఆమెయితే అతడి యొక్క కోపాన్ని తగ్గిస్తుంది అని చెప్పి తారను పంపించాడు సుగ్రీవుడు. తార వచ్చి ఎంతో చాకచక్యంగా, సమయస్ఫూర్తిగా, ఎంతో రాజనీతిజ్ఞతతోటి లక్ష్మణుడితో మాట్లాడింది. లక్ష్మణుడి యొక్క కోపాన్ని తగ్గించింది, తగ్గించి అంతఃపురంలోకి ప్రవేశించమని లక్ష్మణుడిని కోరింది. లక్ష్మణుడు అంతఃపురంలోకి వచ్చాడు. రావటంతో ఎదురుగా ఉన్నటువంటి దృశ్యాన్ని చూచాడు. ఏముంది అక్కడ ఆ దృశ్యం? స్త్రీల మధ్య విలాసవంతమైనటువంటి సుగ్రీవుడు కనిపించాడు. అంటే లోపలికి రావటంతో లక్ష్మణుడికి కనిపించినటువంటి దృశ్యం అది. చుట్టూ స్త్రీలను పెట్టుకొని ఎంతో ఆనందంతో కామకేళి విలాసాల్లో తేలియాడుతూ ఉన్నటువంటి సుగ్రీవుడు కనపడ్డాడు. అంతే, వెంటనే లక్ష్మణుడికి కోపం వచ్చింది. ఇప్పటిదాకా లక్ష్మణుడిని బాగా శాంతింపజేసింది తార. అయితే సుగ్రీవుడు చూడగానే కోపం వచ్చేసింది. అయితే లక్ష్మణుడి యొక్క ఆవేశాన్ని చూచి చివుక్కుని సింహాసనం మీద నుంచి లేచాడు సుగ్రీవుడు, చేతులు జోడించాడు. ఇప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు, సుగ్రీవా, అధర్మపరుడు ఉపకారం చేసినటువంటి మిత్రులకి ప్రత్యుపకారం చేస్తానని చెప్పి మోసం చేసినటువంటి రాజు కన్నా క్రూరాత్ముడైనటువంటి వాడు ఈ లోకంలో మరొకడు ఉండడు. అటువంటి పాపాత్ముడిని బ్రతకనివ్వకూడదు. గోవుని చంపినటువంటి వాడికి, తాగుబోతైనటువంటి వాడికి, దొంగతనం చేసినటువంటి వాడికి, వ్రతభంగమైనటువంటి వాడికి ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి కానీ శాస్త్రాల్లో కృతజ్ఞుడికి మాత్రం ఏ పాపం ఏ ప్రాయశ్చిత్తము చెప్పాల. అంటే మేలు చేసినటువంటి వాడికి ఆ మేలుని మర్చిపోయి ఉండేవాడే కృతజ్ఞుడు. అందుకనే కృతజ్ఞుడి యొక్క శరీరాన్ని కుక్కలు కూడా ముట్టవు అని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. కృతజ్ఞుడికి ప్రాయశ్చిత్తం లేదు. ఇచ్చిన మాటను మర్చిపోయి ఇంతుల మధ్య తైతక్కలాడుతూ ఉన్నావు. సీతాన్వేషణ చేయవలసినటువంటి బాధ్యత నీకు ఉన్నదా లేదా? దుష్టుడైనటువంటి నిన్ను వానర రాజ్యానికి ప్రభువుని చేయటం రాముడు చేసినటువంటి తప్పు. రాముడిని పూర్తి పరాక్రమం ఏమిటో ఇంకా చూడలా, అందుకే ఇంత హాయిగానూ ఉండగలుగుతూ ఉన్నావు. అంటే రాముని యొక్క కార్యాన్ని చేయకుండా హాయిగా భోగాలు అనుభవించవచ్చు, రాజ్యాన్ని అనుభవించవచ్చు అని అనుకుంటున్నావు. ఇచ్చిన మాటని కాపాడుకోవటం నీకు శ్రేయస్కరం. వాలిని చూడాలని ముచ్చట పడకు అని ఆవేశంతో మాట్లాడాడు లక్ష్మణుడు. ఇలా శాంతించినటువంటి లక్ష్మణుడు మళ్ళీ ఆవేశంతో మాట్లాడటానికి కారణం ఎదురుగా ఉన్నటువంటి సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడి యొక్క పరిస్థితిని చూస్తే లక్ష్మణుడికి ఒక్కసారి కోపం వచ్చేసింది. దీంతో సుగ్రీవుడి యొక్క పరిస్థితి అస్తవ్యస్తమైపోయింది. ముఖం వెలవెలా పోయింది, నోరు ఎండిపోయింది, శరీరం ఒడికిపోతూ ఉంది. పరిస్థితిని గమనించింది తార. సుగ్రీవుడు మళ్ళీ తేరుకునేటట్టుగా కనపడలా, లక్ష్మణుడితో మాట్లాడటానికి ధైర్యం లేదు. గమనించింది తార, ఇక తాను జోక్యం చేసుకోవాలని అనుకుంది. అందుకనే లక్ష్మణుడితో మళ్ళీ సున్నితంగా ఇలా మాట్లాడుతూ ఉంది, లక్ష్మణ, సుగ్రీవుని నువ్వు అలా మాట్లాడటం అంత సమంజసంగా లేదు. నిందించడానికి కానీ పరుషంగా మాట్లాడటానికి కానీ సుగ్రీవుడు తగినటువంటి వాడు కాదు. అందులోనూ నీలాంటి వాడు సుగ్రీవుణ్ణి నిందించకూడదు. ఎందుకంటే సుగ్రీవుడు కృతజ్ఞుడేం కాదు, అపకారీ కాదు, అసత్యం పలికేటువంటి వాడు కూడా కాదు, కుటిలుడు కాదు. ఎవరూ చేయనటువంటి ఎవరూ చేయలేనటువంటి ఉపకారాన్ని మీ అన్న రాముడు సుగ్రీవుడికి చేశాడు. ఇందులో అతిశయోక్తి అసలు ఏమీ లేదు. దాన్ని సుగ్రీవుడు మర్చిపోయింది లేదు. రాముని దయ వల్లనే రాజ్యాన్ని పొందాడు, నన్ను రుమని కీర్తిని పొందాడు, దీనిలో సందేహం లేదు. కానీ లక్ష్మణ, నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. పూర్వం ఎంతో కాలం సుగ్రీవుడు ఋషిముఖ పర్వతం మీద సుఖాలకి భోగాలకి దూరమై దీనంగా బ్రతికాడు. కొండల్లో, బండల్లో, గుహల్లో, గోళ్ళల్లో నివసించాడు. ఈ సమయంలో శ్రీరాముని యొక్క దయ వల్ల వారన్ రాజ్యానికి ప్రభు అయ్యాడు. లేవనుకున్నటువంటి సుఖాలన్నీ కూడా అతన్ని ఒక్కసారి నిద్రలేపినాయి. అతనిలో అణగారినటువంటి కోరికలు ఒక్కసారి బుసగొట్టి పైకొచ్చినాయి. కళ్ళ ముందు నిలిచి ఉసిగొలిపినాయి. లేక లేక దొరికినాయి కదా, అందుకనే వాటిని అనుభవించాలని అనుకున్నాడు. అయితే పూర్వం విశ్వామిత్రుడు మేనక విషయంలో 10,000 సంవత్సరాల తపస్సుని ఒక్కరోజులో పోగొట్టుకున్నాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసి మేనక రావటంతో ఒక్కరోజులో ఆయన తపోఫలం అంతా కూడా పోగొట్టుకున్నాడు. సుగ్రీవుడు కూడా సమయాన్ని మర్చిపోయి ప్రవర్తించాడు. నిజమే, దాన్ని కాదనడానికి వీల్లేదు. విశ్వామిత్రుడంతటి మహర్షే అలా అయినప్పుడు ఇక సామాన్యుడైనటువంటి సుగ్రీవుని విషయం చెప్పాలా? ఓ లక్ష్మణ, ఇది ఆలోచించి రాముడు సుగ్రీవుణ్ణి క్షమించాలా? నువ్వు తొందరపడకూడదు లక్ష్మణ. రామునికి మేలు చేసేటువంటి కార్యంలో సుగ్రీవుడు రుమని, నన్ను, అంగదుణ్ణి, రాజ్యాన్ని, ధనధాన్యాలని, రత్నాలని అన్నింటినీ కూడా త్యజిస్తాడు. అంటే మా అందరికంటే రాముని యొక్క కార్యమే చాలా ముఖ్యమైనటువంటి సుగ్రీవుడికి. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం కూడా మర్చిపోకూడదు. అదేమిటంటే, లంకలో రాక్షసులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అందరూ కూడా మహావీరులైనటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి ఆయుధాలు ఉన్నటువంటి వాళ్ళు, పైగా అస్త్రశస్త్ర విద్యల్లో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, ప్రహస్తుడు మొదలైనటువంటి మంత్రులు ఉన్నారు. ఇక కుంభకర్ణుడి విషయం చెప్పాల్సినటువంటి పని లేదు. ఇక రావణుని యొక్క కుమారుడు ఇంద్రజిత్తు, అతని పేరు మేఘనాథుడు. అయితే ఇంద్రుడిని జయించాడు కనుక అతన్ని ఇంద్రజిత్తు అని అన్నారు. ఇటువంటి వీరాది వీరులైనటువంటి రాక్షసులు, పైగా వరప్రభావంతో గర్వించి ఉన్నటువంటి వాళ్ళు, కోటానుకోట్ల మంది సైనికులు, కావలసినటువంటి రకరకాలైనటువంటి ఆయుధాలు ఉన్నటువంటి వాళ్ళు లంకలో ఉన్నారు. ఈ విషయమంతా కూడా ఇంతకు ముందే వాలి ద్వారా నాకు తెలిసింది. మరి వాళ్ళందరినీ చంపకుండా, ఆ రాక్షసులందరినీ చంపకుండా రావణుల్ని చంపటం ఎవరికైనా సరే సాధ్యమవుతుందా అంటే కాదు. ఎవరి సహాయం లేకుండా మహావీరుడైనటువంటి పరాక్రమశాలైనటువంటి రాముడు కూడా రావణుడు ఏం చేయలేడు, సుగ్రీవుడు ఏమి చేయలేడు. కనుకనే కోట్లాది వానర వీరుల్ని సుగ్రీవుడు సమీకరిస్తున్నాడు. ఎందుకనంటే శత్రువు యొక్క బలాబలాలు ఏమిటో తెలుసుకొని ఆ శత్రువుని సంహరించడానికి మనం కూడా ఎంత బలాన్ని ప్రయోగించాలనో, ఎన్ని శక్తుల్ని ఉపయోగించాలనో ఆలోచించుకొని యుద్ధరంగంలోకి దిగినటువంటి వాడే విజయాన్ని సాధిస్తాడు. కానీ ఏమీ తెలుసుకోకుండా అలా యుద్ధానికి దూకితే అపజయం కలిగేటువంటి ప్రమాదం ఉంది. రావణుని యొక్క బలం, అతడి యొక్క పరాక్రమం ఏమిటో పూర్వం నాకు వాలి చెప్పాడు. అందుకే గొప్ప బలవంతులైనటువంటి వానరుల కోసం సుగ్రీవుడు నిరీక్షిస్తున్నాడు. అందుకోసమే రాముడి దగ్గరికి వచ్చి కలవలేకపోయాడు. సుగ్రీవుడు ఈ ఆలోచనలో ఉన్నాడు, రావణుణ్ణి సంహరించాలి అని అంటే నాకు ఎటువంటి బలం ఉండాలా, ఎటువంటి బలగం ఉండాలా, ఎటువంటి వానర వీరులు సహాయంగా ఉండాలా అని అటువంటి వాళ్ళని ఆలోచించుకొని వాళ్ళని రప్పిస్తూ ఉన్నాడు. సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ మేరకు వీరులైనటువంటి వానరులంతా కూడా ఇప్పటికే కిష్కింధా నగరంలో పూర్తిగా నిండిపోయి ఉన్నారు. ఇంకా వస్తూ ఉన్నారు, ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నీవు దయచేసి కోపాన్ని విడిచిపెట్టు అన్నది తార. ఇక్కడ తార యొక్క సమయస్ఫూర్తి ఏమిటో, తార యొక్క సంయమనం ఏమిటో, తార యొక్క రాజనీతిజ్ఞత ఏమిటో మళ్ళీ మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఈ మాటలు మాట్లాడినటువంటి తార లోపల ఉద్దేశాలు కానీ, లక్ష్మణుడికి ఏ రకంగా తన యొక్క భావాలు తెలియజెప్పాలి, ఎట్లా లక్ష్మణుడి యొక్క కోపాన్ని ఉపశమింపజేయాలి అనేటువంటిది అంతా కూడా ఇక్కడ తార మాట్లాడినటువంటి మాటల్లో దాగి ఉంది. సుగ్రీవుడు భోగలాలస్తో ఉన్నాడు, దాన్నే దాచిపెట్టడంలా. దాచిపెడతానికి కూడా వీల్లేదు. ఎందుకంటే లక్ష్మణుడు లోపలికి రాగానే ఎదురుగా సుగ్రీవుడు స్త్రీలతో సింహాసనం మీద ఉన్నాడు. కాబట్టి దాచిపెడతానికి కూడా వీల్లేదు. అయితే సుగ్రీవుడి యొక్క భోగలాలస్తో తప్పు లేదు అని సమర్థించింది. ఎట్లా సమర్థిస్తా ఉన్నది? విశ్వామిత్రుడిని ఉదహరించింది. అంటే విశ్వామిత్రుడు లాంటి వాడే మేనకకు లొంగిపోయి 10,000 సంవత్సరాలు చేసినటువంటి తపస్సుని భగ్నం చేసుకున్నాడు ఈ సుగ్రీవుడు ఒక లెక్క అనేటువంటి భావాన్ని, అమోఘమైనటువంటి సమయస్ఫూర్తి. ఎందుకని విశ్వామిత్రుడినే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిందంటే, విశ్వామిత్రుడు రామలక్ష్మణుల యొక్క గురువు. మిగిలినటువంటి ఏ మహర్షి అయినా, చాలామంది మహర్షులు ఉన్నారు, కానీ ఏ మహర్షిని చెప్పినా కూడా లక్ష్మణుడికి అంత హృదయానికి గుచ్చుకోదు. కానీ విశ్వామిత్రుడు స్వయంగా లక్ష్మణుడికి రాముడికి గురువైనటువంటి వాడు. ఆయన్ని కనుక పోలిక తీసుకొస్తే లక్ష్మణుడికి సుగ్రీవుడిని తప్పు పట్టేటువంటి అవకాశం అస్సలు లేకుండా పోతుంది. ఇది సమయస్ఫూర్తి. అలాగే మరొక విషయం కూడా చెప్పింది, సుగ్రీవుడు ఎందుకు ఇట్లా కామోపభోగాల్లో తేలియాడుతున్నాడు అని అంటే, ఆ భోగాలకి ఎంతో కాలం నుంచి దూరంగా ఉన్నాడు. రాళ్ళల్లో, రప్పల్లో, కొండ గుహల్లో ఎక్కడ పడితే అక్కడ దిక్కులేనటువంటి వాడిలాగా జీవించాడు. భయం భయంతో ఏ భోగాలు, ఏ సంపదలు ఏమీ లేకుండా ఉన్నాడు. అటువంటి వాడికి రాముడు ఒక్కసారిగా వాళ్ళని సంహరించి రాజ్యాన్ని అప్పగించేటప్పటికల్లా, తనకి దూరమైనటువంటి సుఖభోగాలన్నీ ఒక్కసారి వచ్చేటప్పటికల్లా వాటిని వదిలిపెట్టలేకపోతున్నాడు, ఇది సహజం అనేటువంటి భావన కూడా చెప్పింది. ఇక యుద్ధ విషయంలోకి వచ్చేటప్పటికల్లా ఇక్కడ రాజనీతిజ్ఞత, ఇది మామూలు మాటలు పనికిరావు, ఇక్కడ రాజనీతి ఉండాలి. అందుకని చెప్తా ఉంది, శత్రు సైన్యాన్ని మదింపు వేసి వాళ్ళ సైన్యం ఎంత, వాళ్ళ బలపరాక్రమాలు ఎంత, ఎవరెవరు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ చతురంగ బలాలు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక అంచనా వేసుకొని మనం కూడా సైన్యాన్ని అంతకంటే ఎక్కువగా సమకూర్చుకొని వెళ్ళాలి, లేకపోతే పరాజయం తప్పదు. కాబట్టి రావణుని యొక్క బలాన్ని అంచనా వేసి తగినంతమంది వీరుల్ని, తగినంతమంది పరాక్రమశాలులైనటువంటి వానర భల్లూకాలందరినీ సమీకరిస్తున్నాడు సుగ్రీవుడు. అందుకోసమే కోట్ల కొద్దీ ఉన్నటువంటి వానరులు పర్వతాల మీద, వృక్షాల మీద, అడవుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి వానరులంతా వాళ్ళంతా కూడా సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ మేరకు పరుగులు తీసుకుంటా కిష్కింధకి వస్తూ ఉన్నారు అని చెప్పింది. ఇది ఆమె యొక్క రాజనీతిజ్ఞత. ఇక మూడో విషయం ఏమిటంటే, రాముని యొక్క కార్యాన్ని మర్చిపోయాడు సుగ్రీవుడు అనేది లక్ష్మణుని యొక్క అభియోగం. దీనికి కారణం సుగ్రీవుడు రాముణ్ణి కలవకపోవడం. అంటే సుగ్రీవుడు రాముణ్ణి కలవలేదు గనక మర్చిపోయాడు అని అనుకుంటున్నాడు లక్ష్మణుడు అని ఇక్కడ ఆ మాట చెప్పింది. సుగ్రీవుడు రాముని యొక్క కార్యాన్ని మర్చిపోలేదయ్యా లక్ష్మణ, ఆ కార్యక్రమ సన్నాహాల్లోనే ఉన్నాడు. పని పూర్తి కాకుండా రాముడి దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనం? కనుక పని పూర్తి అయిన తర్వాతనే రాముడిని దర్శించుకోవాలి అని అనుకున్నాడు అని తార సమాధానం చెప్పింది. ఇది తార యొక్క చాతుర్యం, సమయస్ఫూర్తి, రాజనీతిజ్ఞత, ఇవన్నీ కూడా తారలో మనకు కనిపిస్తాం. సరే, తార యొక్క మాటలు ధర్మసమ్మతంగా కనిపించింది లక్ష్మణుడికి. ఎందుకంటే లక్ష్మణుడు ఎక్కడ తార చెప్పినటువంటి మాటల్లో ఒక్కటి కూడా కాదనడానికి వీల్లేదు. ఆమె సుగ్రీవుడి యొక్క తప్పుల్ని దాచిపెట్టలా అది చెప్పింది. ఆ తప్పు ఎందుకు చేస్తున్నాడో కారణం చెప్పింది, సకారణంగా చెప్పింది. ఇట్లా చెప్పేటప్పటికీ ఇక లక్ష్మణుడు ఏం మాట్లాడలేకపోయాడు, మెత్తబడ్డాడు. అది చూచి ఇప్పుడు సుగ్రీవుడు భయాన్ని వదిలిపెట్టాడు. లక్ష్మణుడు మెత్తబడ్డాడు ఇక పర్వాలేదని ఇప్పుడు లక్ష్మణుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు ధైర్యం లేదు. ఓ లక్ష్మణ, నేను మీ దాసుడిని, మీ అనుగ్రహం వల్ల రాజ్యాన్ని భోగాల్ని పొందుతున్నాను, దీనికి ప్రత్యుపకారం చేయటం ఎవరికి సాధ్యం కాదు, అంతటి గొప్ప మేలు చేశారు నాకు, ఇదే సామాన్యమైనటువంటి మేలు కాదు. రాముడు దుర్మార్గుడైనటువంటి రావణుణ్ణి తప్పక వధిస్తాడు, సీతను తిరిగి పొందుతాడు, మేమంతా ఆయన వెంట తప్పనిసరిగా ఉంటాం. నేను ఏదైనా అపరాధంగానే చేసినట్లు మీకు అనిపిస్తే నన్ను క్షమించు. తప్పు చేయనటువంటి వాడు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా? మళ్ళీ వెంటనే అంటే తప్పు చేస్తే క్షమించమని చెప్పి తప్పు చేయటం సహజం కదా, తప్పు చేయని వాడు ఎవడుంటాడు అనగానే లక్ష్మణుడు కాస్త ప్రసన్నుడయ్యాడు. రాజ్యం లభించగానే సుగ్రీవుడి యొక్క మనస్సు భోగాల వైపుకు పరిగెత్తింది. ఇక్కడే మనం కొంత వేదాంత సారాన్ని కూడా గ్రహించాలి. అనిత్యమైనటువంటి సుఖాల కోసం ఆరాటపడింది సుగ్రీవుడి యొక్క మనస్సు. అనిత్యమైనటువంటి ఆ సుఖాలే శాశ్వతమైనటువంటివి అని భావించి 4 నెలల పాటు సుగ్రీవుడు రామ దర్శనానికి వెళ్ళల. రాజ్యం లేనప్పుడు కొండల్లో కోనల్లో తిరిగాడు, బండలపైన పడుకున్నాడు, కాలం గడిపాడు. ఇప్పుడు రాజ్యం రాగానే రాముణ్ణి మర్చాడు. దీని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? భగవంతుడు మనకు ఎన్నో ఇచ్చాడు, ఏమి లాభం? కళ్ళిచ్చాడు, చూడకూడని వాటిని చూస్తున్నామే కానీ ఆ చూపు ఇచ్చినటువంటి వాడిని చూడాలని అనుకోవటం వల్ల, ప్రాపంచికమైనటువంటి విషయ వాసనల్లో మునిగిపోతున్నాం, భగవద్ దర్శనానికి వెళ్ళలేకపోతున్నాం. 4 నెలలైన ప్రశ్రవణ పర్వతం దగ్గరికి వెళ్లకుండా రాముణ్ణి దర్శించకుండా ఉన్నాడు సుగ్రీవుడు. ప్రశ్రవణ పర్వతం అంటే భక్తి జ్ఞానాల్ని ఎల్లప్పుడూ కూడా వర్షిస్తూ ఉండేటువంటి చోటు అని అర్థం. భక్తిని జ్ఞానాన్ని వర్షిస్తూ ఉంటుంది. ప్రశ్రవణ అంటే అలా ప్రసరిస్తూ ఉంటుంది, పైనుంచి కిందకి అట్లా వస్తూ ఉంటుంది. అది భక్తి జ్ఞానాలు నిరంతరం వర్షించే చోటు. అలాంటి చోట భగవంతుడు ఉంటాడు, రాముడు ఉంటాడు అంటే భగవంతుడు ఉంటాడు. కాబట్టి మనం అటువంటి చోటుకి వెళ్ళాలి. ఎక్కడ భక్తి జ్ఞానాలు మనకు లభిస్తాయో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళితేనే భగవద్ దర్శనం, రామదర్శనం. అక్కడికి వెళ్ళాలంటే భోగాలు మనకు అడ్డురాకూడదు. ఇప్పుడు అక్కడ సుగ్రీవుడికి అడ్డొచ్చింది, కానీ మనకు మాత్రం అడ్డురాకూడదు. భక్తిని గురించి జ్ఞానాన్ని గురించి బోధించేటువంటి సత్సంగాలే ప్రశ్రవణ పర్వతాలు. కాబట్టి ప్రశ్రవణ పర్వతం అంటే భక్తి జ్ఞానాలు వర్షించేది అన్నారు కదా. అలా వర్షించేది ఎక్కడా? సత్సంగాల్లో, సత్పురుషుల యొక్క సాంగత్యంలో. శాస్త్ర విషయాలన్నీ కూడా ఎక్కడైతే సద్గురువుల ద్వారా బోధించబడతా ఉంటాయో అవే ప్రశ్రవణ పర్వతాలు. అక్కడికి ఎన్ని త్యాగాలైనా చేసి వెళ్ళాలి, అక్కడికి వెళ్తేనే భగవద్ దర్శనం. విషయభోగాల్లో మునిగినటువంటి వాళ్ళు భక్తిధామాన్ని జ్ఞానధామాన్ని చేరలేరు. కష్టాల్లో అందరికీ భగవంతుడు గుర్తొస్తాడు, అయితే సుఖాల్లో కూడా ఆయన్ని స్మరించాలి. అటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు. అయితే ఇంత గొప్ప భక్తిని జ్ఞానాన్ని అందించేటువంటి సత్సంగాలకి వెళ్ళాలి అని అంటే చాలామందికి తీరిక చిక్కదు. చాలా రకాలైనటువంటి వేరు వేరు పనులు ఉంటాం వల్ల తీరిక చిక్కదు. నిరంతరము కూడా విషయాల్లోనే భోగాల్లోనే ఉండిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళంతా సుగ్రీవుడు లాంటి వాళ్ళే. వారికి లక్ష్మణుడి యొక్క చురక తగలాల, అప్పుడే కళ్ళు తెరుచుకుంటా ఉంటాయి. ప్రశ్రవణ పర్వతానికి వెళ్ళి రామదర్శనం చేసుకోవాలి అనటం ఉద్దేశం సత్సంగాలకు వెళ్ళి పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకోవాలి శాస్త్రాల ద్వారా. అయితే మనకు అప్పుడప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాల గురించి మనం ఆలోచించం. ఏమిటి ఆటంకాలు అని అంటే, సాధారణంగా మనం చెప్పే చుట్ట వచ్చాడండి, మా అబ్బాయి వచ్చాడండి, మా కోడలు వచ్చిందండి, మా మనవడు వచ్చాడండి, ఓ స్నేహితుడు వచ్చాడండి, ఇవాళ ఏందో రాబు దిగాలేదండి, ఇవాళ బజార్లమ్మడి తిరిగి షాపింగ్ చేసామండి, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, లేదా ఇవాళ మంచి సినిమా వస్తుందండి టీవీలో, ఇలాగా రకరకాలైనటువంటివి ఉంటా ఉంటాయి. ఇదిగో ఈ ఆటంకాలే అవే ప్రధానం అనుకొని ఆ అసలైనటువంటి విషయాన్ని అంటే భగవంతుణ్ణి మర్చిపోవటానికి ఈ ఆటంకాలు వచ్చినాయి అని తెలుసుకోకుండా ఎవరైతే ఉంటారో, అదిగో అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ లక్ష్మణుడి యొక్క కోపానికి గురి అయినట్టుగా సుగ్రీవుడు. అదేవిధంగా మనం కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం కలగకుండా ఉండిపోవటానికి వీలవుతుంది. కాబట్టే కష్టాల్లో మాత్రమే కాకుండా సుఖాల్లో కూడా భగవంతుణ్ణి గుర్తు చేసుకోవాలి. జీవుడైనటువంటి సుగ్రీవుడు పరమాత్మ అయినటువంటి రాముడి యొక్క ఉపకారాన్ని మర్చిపోయాడు. నిజంగానే ఏదో హనుమంతుడు గుర్తు చేశాడు కాబట్టి గుర్తొచ్చింది, కానీ లేకపోతే అసలు గుర్తే లేదు. అయితే పరమాత్మ మాత్రం ప్రేమమయుడు, ఆయనకంత తేలిగ్గా కోపం రాదు. జీవుడు మర్చిపోయినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయాలి అని అనుకుంటాడు, ఆ బాధ్యత కూడా ఆయనదే, పరమాత్మదే. అందుకే ఇక్కడ లక్ష్మణుడిని పంపించాడు. సుగ్రీవుడి మీద ఎంత కోపం ఉన్నా ఆ కోపాన్ని ప్రదర్శించాలి, లక్ష్మణుడిని పంపించాడు. లక్ష్మణుడు వివేకానికి సంకేతం, చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకొని దోషాలన్నింటినీ కూడా ప్రక్షాళనం చేసుకోవాలి. అలా చేసుకొని సుగ్రీవుడు రామానుగ్రహాన్ని పొందాడు. లక్ష్మణుడు అంటున్నాడు ఇప్పుడు, ఓ వానరేశ్వరా, సుగ్రీవా, నీవు వినయశీలుడివి. ఇప్పుడు మారిపోయాడు లక్ష్మణుడు, అందుకని అంటున్నాడు. ఆ సంఘటన కాస్త మర్చిపోతే ఇక అన్నీ కూడా మంచియే. వినయశీలుడివి, నీలో స్వచ్ఛత ఉంది, అందుకే నువ్వు కిష్ కిందకి రాజయ్యావు. నీ అండతో మేము శత్రునాశనాన్ని గావించాలి. రాముడు భార్య వియోగ దుఃఖంలో ఉన్నాడు, అందుకనే నీవు నాతో పాటుగా ప్రశ్రవణ పర్వతానికి వచ్చి నీ స్నేహితుడిని నువ్వు ఓదార్చు. రాముని యొక్క బాధ చూడలేక ఆవేశంలో నిన్ను ఏదో అన్నాను, నన్ను క్షమించు అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుని యొక్క స్నేహవచనాలు సుగ్రీవుడికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆనందంతో తబ్బిబ్బైపోతా ఉన్నాడు సుగ్రీవుడు. ఇప్పుడు ఆంజనేయుడి వైపుకు తిరిగి వానర వీరుల యొక్క సమీకరణకి ఆజ్ఞ జారీ చేశాడు. ఈలోగా కొందరు వానర వీరులు అక్కడికి వచ్చారు సుగ్రీవుడి దగ్గరికి. ఎందుకంటే ఇంతకు ముందే నీలుడి ద్వారా కబురు చేశాడు వానరులందరికీ రమ్మని. అలా వచ్చినటువంటి వాళ్ళల్లో వీరులైనటువంటి వాళ్ళు కొందరు సుగ్రీవుడి దగ్గరికి వచ్చి సుగ్రీవుడికి నమస్కారం చేసి అనేకమైనటువంటి కానుకలు సమర్పించారు. కోట్ల కొద్ది వానరులు బయలుదేరి వస్తున్నారు అని ఆ వార్తను అందించారు. సుగ్రీవుడు ఎంతో సంతోషించాడు, లక్ష్మణుడు కూడా ఆనందించాడు. కొందరు వానర వీరుని పిలిచి సుగ్రీవుడు పలకి సిద్ధం చేయమన్నాడు. లక్ష్మణుడిని పిలిచి పలకి ఎక్కమన్నాడు. లక్ష్మణుడు సుగ్రీవుడు ఇద్దరు కూడా పలకి ఎక్కారు. వానర వీరులు ఆ పలకిని మోస్తూ ఉండగా వంది మాగదులు స్తుతించడం ప్రారంభించారు. కొంతమంది శ్వేత ఛత్రాన్ని పట్టుకున్నారు, గొడుగులు పట్టుకున్నారు. కొంతమంది వింజామరలు వీస్తూ ఉన్నారు, కొంతమంది భేరీలు భోగించారు, కొంతమంది శంఖాలు పూరించారు. శస్త్రాలు ధరించి కొందరు అంగరక్షకులుగా ఆ పల్లకి వెంట వస్తూ ఉన్నారు. అలా పల్లకి ఆ ప్రశ్రవణ పర్వతం దగ్గరికి వచ్చింది. పర్వత గుహను సమీపించారు సుగ్రీవుడు లక్ష్మణుడు. పల్లకి దిగారు. సుగ్రీవుడు రాముడిని సమీపించి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. వానరులందరూ కూడా అలాగనే చేశారు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు. శ్రీరాముడు సుగ్రీవుణ్ణి వాళ్ళ యొక్క సైన్యాన్ని చూచాడు. ఆ సైన్యం తామర పూలతో నిండినటువంటి తటాకంలాగా కనిపించింది శ్రీరాముడికి. అందుకనే ఎంతో సంతోషించాడు. సుగ్రీవుడు రాముడి యొక్క పాదాల మీద పడి నమస్కారం చేశాడు. రాముడు సుగ్రీవుణ్ణి లేవదీశాడు, కౌగిలించుకున్నాడు. ఓ సుగ్రీవా రా, ఇలా కూర్చో అన్నాడు. ఓ సుగ్రీవా, రాజు మిత్రుల్ని పెంచుకుంటూ పోవాలి, అంతేకాదు శత్రువుల్ని తగ్గించుకుంటూ రావాలి. అయితే ఇక్కడ రాజు అని చెప్పారు కానీ రాజే కాదు, లోకంలో ఉన్న మానవులందరూ కూడా మిత్రుల్ని పెంచుకోవాలా, శత్రువుల్ని తగ్గించుకోవాలా, అప్పుడే మనశ్శాంతిగా ఉండటం జరుగుతుంది. మన కార్యానికి సమయం సమీపించింది. నీ మంత్రులతో కలిసి నువ్వు ఆలోచించావా అన్నాడు రాముడు. రామా, పోయినటువంటి రాజ్యాన్ని సంపదని కేవలం నీ వల్లనే పొందగలిగాను. నీకు ప్రత్యుపకారం చేయకపోతే నాకు అంతకు మించినటువంటి అధర్మం ఏముందిగా? ఓ రామా, ఇప్పటికే బలవంతులైనటువంటి వానర వీరులు ఎంతమందో కిష్కిందకి వచ్చున్నారు. లక్షలాది వానర భల్లూక వీరులు మార్గ మధ్యంలో ఉన్నారు. కోట్ల సంఖ్యలో వీరులందరినీ కూడా సమీకరిస్తున్నాం. వాళ్ళంతా కూడా నిన్ను దర్శిస్తారు. రావణుణ్ణి, వాడి యొక్క పుత్రమిత్ర బాంధవుల్ని వధించి సీతను తెచ్చి నీకు అప్పగించడం జరుగుతుంది అన్నాడు సుగ్రీవుడు. అది విని రాముడు ప్రేమతోటి సుగ్రీవుణ్ణి కౌగిలించుకున్నాడు. సుగ్రీవా, ఇంద్రుని వల్ల వర్షము, చంద్రుని వల్ల చల్లని కాంతి, సూర్యుని వల్ల ప్రకాశము ఎలా సహజమో అదేవిధంగా నీ వల్ల నాకు సంతోషం కూడా సహజమే. నీవు ప్రియభాషివి, సత్యవాదివి, మంచి మనసు కలిగినటువంటి నీవు నాకు స్నేహితుడు కావటం, ఇక రాక్షస సంహారం జరుగుతుందనటంలో ఏ రకమైన సందేహం లేదు. కాబట్టి రాక్షస సంహారం ఖాయం అన్నాడు రాముడు. ఈలోగా పర్వతవాసులు, నదీ తీర సాగర తీరంలో ఉన్నటువంటి వానరులు కదిలి వస్తూ ఉన్నారు. ఒక్కొక్క దండుకి నాయకత్వం వహించిన వాళ్ళల్లో శతబలి, తార యొక్క తండ్రి సుషేణుడు, కేసరి, గవాక్షుడు, గవయుడు, ధుమ్రుడు, గజుడు, దరీముఖుడు, భల్లూక రాజైనటువంటి జాంబవంతుడు, గంధమాధనుడు, రమణుడు, యువరాజు అయినటువంటి అంగదుడు, అసమాన పరాక్రమశాలి అయినటువంటి హనుమంతుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి నాయకులుగా ఉన్నారు. సాగరంలాగా తరలి వస్తూ ఉన్నది వానర సేన అంటే ఎంతమంది ఉన్నారంటే ఇక లెక్క వేయటానికి వీల్లేదు. ఏ నాయకుడు ఆ నాయకుడు వాళ్ళని చూసుకోవాల్సిందే కానీ మొత్తం సేనను లెక్కేయడానికి, ఎందుకంటే కోట్లల్లో ఉన్నారు. ఇక వానర వీళ్ళంతా కూడా మరి అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది, ఇక సీతాన్వేషణ జరగాల, మరి దానికి ఎలా జరుగుతుంది, ఎవరెవరిని పంపిస్తున్నారు, ఎవరిని ఏ దిక్కులకి పంపిస్తున్నారు, ఇలా అన్ని దిక్కులకి పంపించాల్సినటువంటి అవసరం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మనం రేపటి నుంచి